ఇప్పుడు మీకోసం చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం. స్టే ట్యూన్.
డిస్క్లైమర్: ద వ్యూస్, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIndMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
పరమేశ్వర స్వరూపులైన మైండ్ మీడియా శ్రోతలకు చెరుకు రామమోహన్ రావు నమస్కారములు. మనం ఇప్పటి వరకు ఎన్నో విషయములను గురించి శృంఖలగా లేక ప్రత్యేకముగా చెప్పుకుంటూనే వస్తూ ఉన్నాము. ఈరోజు నేను ప్రారంభింపబో విషయము కొంత ప్రత్యేకతను సంతరించుకుని ఉన్నది. ఎందులకంటే ఈనాడు ముఖ్యముగా మన దేశములో ఎక్కువ మంది పౌరులు 80-90% వరకు ఎన్నో విషయాలను, సక్రమమైన విషయాలను, సజావుగా ఉండే విషయాలను చక్కగా ఆలోచన చెయ్యకుండా నాయకులము అని గుండెలు బాదుకునే ఎవరో కొందరు చెప్పినది చెప్పినట్లుగా తీసుకుని తమకు ఎదుటి వారు చేసేదంతా తప్పు అన్న ఆలోచనతో ఎంతగానో విమర్శిస్తూ ఉంటారు. తాము చేసే విమర్శలకు లౌకికవాదము అన్న పేరు పెడతారు. అసలు ఈ లౌకికవాదం ఏమిటి? ఇందులో కుహనా లౌకికవాదము అన్నది ఏ విధంగా వచ్చింది అన్న విషయాన్ని గురించి నాకు తెలిసిన మేరకు మీతో ముచ్చటించుకున్నటకు మీ ముందునకు వస్తూ ఉన్నాను. ఇక విషయానికి వస్తే, అసలు లౌకికము అంటే ఏమిటి? లౌకికము అంటే లోకమునకు సంబంధించినది అన్న అర్థము తప్ప వేరే ఏ అర్థము నిజానికి లేదు. కానీ ఈనాడు లౌకికము అనే మాటకు మనము వేరో అర్థము నిజమునకు చెప్పుకొనుచున్నాము. చాలా లౌకికముగా మాట్లాడతాడు, ఏ పని చేసినా చాలా లౌకికముగా చేస్తాడు అని అంటూ ఉంటారు. కానీ లౌకికము అంటే లోకమునకు సంబంధించినది మాత్రమే. అంటే మన లోకము, మన సమాజం, ఈ సమాజంలో ఒకరితో ఒకరికి ఎన్నో విధములైన సంబంధ బాంధవ్యాలు ఏర్పడి ఉంటాయి. అనవసరమైన శత్రుత్వం కూడా ఏర్పడి ఉండవచ్చు. కానీ తగిన విధముగా ప్రవర్తించుట అన్నది మనిషి యొక్క మేధస్సు మీద, బుద్ధి మీద, తన ఆలోచనల మీద, తన యొక్క భక్తి, విశ్వాసము, శాంతము, ఇటువంటి అన్నిటి మీద ఆధారపడుతుంది నిజానికి. మరి ఇక్కడ భక్తి, విశ్వాసము, శాంతము అన్న మాటలు ఎందుకు ఉపయోగించినావయ్యా? ఇవి ఏ విధముగా లౌకికమునకు ఉపయోగపడతాయి అంటే, భక్తి విరుగుగా ఉన్నది అని అంటే తప్పనిసరిగా అతనిలో కొంత కాకపోయినా కొంత శాంత స్వభావము పాదుకుంటుంది. శాంతము ఎవరిలో అయితే ఉంటుందో వారు ఎదుటి వారితో వ్యవహరించినప్పుడు ఎంతో జాగ్రత్తగా మాట్లాడేదానికి ముందే ఆచితూచి ఆలోచన చేసి మాట్లాడతారు. అప్పుడు మంచే జరుగుతుంది, కానీ స్పర్ధలు ఏర్పడవు. అందువల్ల నేను ఈ మాట చెప్పినాను. అసలు విషయానికి వచ్చేద్దాం. లౌకికము అంటే లోకమునకు సంబంధించినది అని తెలియజేసినాను. మన వేద శాస్త్ర పురాణేతిహాసాల ప్రకారము మనకు భూలోకముతో కలిపి 14 లోకములున్నాయి. అందులో 7 అధోలోకములు, మనమున్న భూలోకమునకు పైన భోర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనోలోకము, తపోలోకము మరియు సత్యలోకములు ఉన్నాయి. అంటే భూలోకముతో చేర్చి ఇవి 7 లోకాలు అవుతాయి. అదేవిధముగా భూలోకమునకు క్రింద ఉండే లోకములను అతలము, వితలము, సుతలము, రసాతలము, తలాతలము, మహాతలము, పాతాళము అని 7 అధోలోకములుగా పేరు పెట్టబడి ఉంది మన పూర్వుల చేత. ఇవి కాకుండా లోకము యొక్క దక్షిణ దిశలో, అంటే ఈ భూమికి దక్షిణ దిశలో మృత్యు, యమలోకము, ప్రేతలోకము, నరకలోకము, పితృలోకములని 4 భాగములు ఉన్నాయి అన్నది కూడా శాస్త్రవచనమే. అయ్యా, నీవు చెప్పబోయే సెక్యులరిజం లేక లౌకికవాదానికి పైన చెప్పిన లోకాలకు ఏమి సంబంధం అంటే, దీనికి జవాబు ఒకటే మాట, మరి అవి కూడా లోకములే కదా అన్నదే జవాబు. మన పురాణాలలో మన పూర్వులు ఈ లోకములకు కూడా పోయి వచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఈ విషయములను మనం నమ్ముతూ ఉన్నాము కూడా. ఎన్నో విధములైనటువంటి ప్రచార సాధనములు, ప్రసార మాధ్యమములు ఎంతోమంది చెప్పుట ద్వారాను, ఇంకా ఎన్నో విధముల తెలుసుకోగలగటం వల్లను, ఏ వాట్సాప్ లేకపోతే కనుక ఏ ఫేస్బుక్ ఇటువంటి వాటి ద్వారా కూడా ఎన్నో విషయాలు తెలియటం వల్ల మన పూర్వులు చెప్పినవి అబద్ధములు కావు, నిజాలు అని తెలుసుకోగలుగుతూ ఉన్నాము. ఇప్పటి విషయానికి వస్తే, మన భూలోకమును తప్పించి ఈ లౌకిక వాదం వేరు లోకములలో ఉన్నట్లు మన పురాణములలో చదవము. మన భూలోకమున ఉన్న ఈ వాదము దేశములను పట్టి మారుతూ ఉంటుంది. పుర్రొకొక బుద్ధి ఇహొకొక రుచి అన్నట్లు ప్రపంచములో అతి పెద్దవైన 2 మతములు ఉన్నాయి. ఒక్కొక్క మతమునకు ఒక్కొక్క సృష్టికర్త ఉన్నారు. ఇటు మన ధర్మమునందు గాని, అటు వారి మతములందు గాని ఈ లౌకిక వాదము యొక్క ప్రస్తావన లేదు. మనది ధర్మము, వారిది మతము. పైపెచ్చు ఇది ఎంతో పురాతనమైనది కావున ఆ కాలమునకు సృష్టియందు ఇది తప్ప వేరెటువంటి మతము లేందువలనను అసలు మన పూర్వపు ఋషులు మునులు విశ్వశ్రేయస్సే ధ్యేయముగా కలిగిన వారైనందువలనను మన పూర్వులు లోకహితమును ఆదర్శముగా కొని ఏ పనినైనా ఏ నియమమునైనా తలపెట్టేవారు. అంతకు తప్పించి నోటికొచ్చిన మాట చెప్పినది మనకు కనిపించదు. ఈ ధర్మమునందు వెలసిన నీతి మార్గములను తెలిపే ఇన్ని శాస్త్రములు వేరు ఏ దేశములోనూ, 2000 సంవత్సరముల క్రితము నుండి ఏర్పడిన మతములలోనూ లేవు. వారి మతగ్రంథమే వారి సర్వస్వము. అందులోని ఏ విషయమును కూడా ఎవరు ఎదురించరాదు. మనది ధర్మము అని చెప్పుకున్నాము కదా, మరి ధర్మము అంటే ఏమిటి? ధర్మము అన్న మాటకు ఈ సందర్భమున ఆచరించు విధానము అన్న అర్థమును తీసుకునవచ్చును. ఈ ఆచరణ ఒక వ్యక్తి దర్శకత్వములో నడపబడుతూ లేదు. మిగతా 2 మతములలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రవక్త ఉన్నాడు. వారి నిర్దేశమే వీరికి ఆదేశం. మరి మన ధర్మములో దేవుడే భూమిపైకి దిగివచ్చి చెప్పిన భగవద్గీతలో ఈ లౌకికవాదము లేదు. ఆ 2 మతములలోనూ వారి వారి ప్రవక్తలు చెప్పలేదు. వారి ఉపదేశసారము ఒకటే, దయతోనైనా, ధనముతోనైనా, దానముతోనైనా సాధ్యము కాకుంటే నిర్దాక్షిణ్యముగానైనా కూడా వారిని నిర్మూలించినా సరే మన మతముని ప్రతిష్ఠాపించండి అని చెప్పబడింది. ఏది ఎట్లయితేనేమి, ఈ లౌకిక వాదమును గురించి మాత్రం వారూ చెప్పలేదు. మరి ఎవరు చెప్పినట్లు? లౌకిక వాదము అంటే ఆంగ్లములో సెక్యులరిజం అని అంటారు. కావున మొట్టమొదలు అంటే ఈ లౌకిక అంటే సెక్యులర్ అనే మాటకు అర్థము ఏమిటో తెలుసుకుందాం. ఈ పదము సెక్యులం అన్న లాటిన్ పదజన్యము. ఈ లాటిన్ మాటకు అర్థము ఏమిటంటే ఒక నిర్ణీత లేక నిర్దేశిత సమయము అని అర్థం. కాలాంతరమున దీనిని పారమార్థిక మరియు ప్రాపంచిక తారతమ్యముగా ఒక నూతన నిర్వచనమును ఇచ్చినారు అప్రాచ్యులు. అంటే చర్చికి సంబంధించిన విధి విధానముల నుండి ప్రజా కార్యకలాపములను వేరుపరచి ఈ ప్రజలు కొనసాగించే ప్రవృత్తిపరమైన విధులను సెక్యులర్ అన్నారు. 19వ శతాబ్దములో ఈ శబ్దం యొక్క అర్థమును పాశ్చాత్య విజ్ఞులు మార్చివేసి ధనిక శ్రామిక వర్గ సమన్వయముగా ఒక కొత్త భాష్యమును చెప్పినారు. రానురాను ఈ పదము యొక్క అర్థము దేశమును బట్టి, దేశ నాయకుల నిర్దేశమును బట్టి మారిపోతూ వచ్చింది. ఆ విధముగా మన దేశపు ప్రప్రథమ ప్రధానమంత్రియగు మన ప్రియతమ జవహర్లాల్ నెహ్రూ గారు మన దేశపు అల్పసంఖ్యాకులకు, అందులోనూ ముఖ్యముగా క్రైస్తవ ముస్లిం వర్గీయులకు అతిథి సత్కారములు చేయుట అన్న అంతర్లీనమైన భావన మన మనసులలో పాదుకొనున్నట్లు ఒక నిర్వచనమును ఇచ్చి ఒక కొత్త అర్థమును ఏర్పరిచి తాను మనకు చేసిన మేలును కలకాలము గుర్తుంచుకునేలాగున చేసిపోయినారు. బహుశా వారిలో వైదిక రక్తము లేదేమో. నిజము దేవునికి ఎరుక.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
అందరికి నమస్కారం. నేను మీ హేమచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇందు గలడందు లేడని సందేహం వలదు. సాహిత్యం, సినిమా, సైన్స్, చరిత్ర, రాజనీతి, సైకాలజీ, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, చరిత్రను మలుపు తిప్పిన గొప్ప వ్యక్తులు, ఇలా వివిధ అంశాలలో నేను నేర్చుకున్నవి, నన్ను ఆశ్చర్యపరిచినవి మీతో పంచుకోవడానికి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 to 7 ఇండియన్ స్టాండర్డ్ టైంకి పీవీకేతో పిచ్చాపాటి కార్యక్రమం ద్వారా మీ ముందుకు వస్తున్నాను. కార్యక్రమం పునఃప్రసారం సాయంత్రం 6:30 to 7 ఈస్టర్న్ స్టాండర్డ్ టైంలో కూడా.
హాయ్, దిస్ ఇస్ సాకేత్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ విద్యారాణి. 1 మినిట్ బైట్స్ కార్యక్రమంలో ఇప్పుడు మీకు ఒక భర్తృహరి సుభాషితం. క్షీరము మున్ను నీతి కొసగిన్ స్వగుణంబులు దన్ను చేరుటన్, క్షీరము దత్తమౌటగని చిచ్చురికెన్ వెతకే జలంబు దుర్వార సుహృద్విపత్తి గని వసిని జ్వరంజనే దుగ్ధ వంతలో నీరము గూడి శాంతమగు నిల్చు మహాత్ముల మైత్రీగతి. ఈ సుభాషితం యొక్క భావము, పాలు నీరు రెండు మహాత్ములు. పాలను మరగకాయడం చూసి జలము అగ్నిలో పడుతుంది. అట్టి మహాత్ముని ఆపదను చూచి పాలు కూడా అగ్నిలో దూకడానికి ప్రయత్నిస్తుంది. పాలు చేసే సాహసం సహించలేక ఉదకము మళ్లీ క్షీరంలో కలిసిపోతుంది. మహాత్ముల స్నేహం ఎప్పుడు కూడా విడదీయరాని బంధము. ధన్యవాదములు.
మైండ్ మీడియా ట్విట్టర్. తోకలేని పిట్ట 90 యామడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పైన తెలిపిన పదమునకు మన ప్రియతమ ప్రధాని నెహ్రూ గారు ఆచరణలో చూపించిన అన్వయమునకు అబ్దుల్ ఖాదర్కు అమావాస్యకు మరియు తాతాచారులకు పీర్ల పండుగకు ఉన్న సంబంధం వంటిదే. అంటే సంబంధము లేదు అని అంతరార్థము. నెహ్రూ గారు ప్రధానిగా ఉన్న కాలములో వారిది అంతరంగిక లౌకికము, అంటే అది అపారదర్శకము. అంటే లౌకికము అన్న ముసుగు లోపల వారికున్న ఆలోచనలు అని అర్థము. అప్పటి దేశ ఉప ప్రధాని గృహమంత్రి అయిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది బహిరంగ లౌకికము, అంటే పారదర్శక లౌకికము. అందుకే జమ్మూ కాశ్మీరునకు ఆర్టికల్ 370 ఇవ్వవద్దు అని పటేల్ గారు ఎంత ప్రతిఘటించినా నెహ్రూ గారు అమలు పరిపించటము జరిగింది. అందుకే 1950 కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పటేల్ పురుషోత్తమ్ దాస్ టాండన్ గారిని నిలబెడితే నెహ్రూ గారు వారికి పోటీగా ఆచార్య కృపలానీ గారిని నిలబెట్టినారు. నెహ్రూ గారు విశ్వ ప్రయత్నము చేసిన టాండన్ గారే గెలిచినారు. భారతీయ సంస్కారము కలిగిన వారు కావున వారు కార్యవర్గములో నెహ్రూ గారికి కమిటీ సభ్యునిగా స్థానం ఇచ్చినారు. అటు పిదప 3 సంవత్సరములకే పటేల్ గారు మరణించటతో నెహ్రూ గారు తమ మానసిక మంత్రదండము త్రిప్పి టాండన్ వర్గము చేత తమ తమ పదవులకు రాజీనామా ఇప్పించగలిగినారు. ఆంగ్లములోని ఈ వ్యాఖ్యను గమనించండి. నెహ్రూ వాజ్ కన్సిడర్డ్ బై ది ఇంటర్నేషనల్ మీడియా యాజ్ ఎ పర్సన్ హూ టు కోట్ ది వర్డ్స్ ఆఫ్ ది గెటిస్బర్గ్ టైమ్స్ సఫర్డ్ ఫ్రమ్ ఎ మాన్యుమెంటల్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. దిస్ రిజల్టెడ్ ఇన్ నెహ్రూ క్లెయిమింగ్ హీ వాజ్ అన్ ఇంగ్లీష్ మ్యాన్ అండ్ హీ డిస్ప్లేడ్ ది సేమ్ కైండ్ ఆఫ్ disdain towards Indian people and culture and that the English rulers had displayed. Suchinara kada etuvanti vyakti atanu annadi ee matala dwara teliyutaleda manam ee vidhamuga okarito okaru sambhashinchukune avakashamulu oka 70 samvatsaramula kritamu levu. Anduvalla ఎవరిలో వారు గుణుగుకోవలసి వచ్చేది పక్క వారికి తెలిసే అవకాశం తక్కువైనందువల్ల వారు ఆడింది ఆట పాడింది పాటగా దేశాన్ని ఏలటము జరిగింది. అసలు ఇంకొక విషయం ఉన్నది. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అన్న సిద్ధాంతమునకు కట్టుబడి ఇటలీలోని సచ్చిదానంద మిషన్ స్థాపించిన ఫాదర్ ఆంథోనీ ఇలింగిమిట్టం గారు 1951 లిబర్టేరియన్ అన్న పత్రికకు ఎడిటర్గా పనిచేస్తూ ఉండినారు. వారు తాము 1951 వ్రాసిన పుస్తకములో ఏమి వ్రాసినారో చూడండి. అసలు ఈ ఇలింగిమిట్టం ఎవరు అంటే ఈయన స్వస్థలము కేరళ. నిజమునకు ఈయన క్రైస్తవుడు అయినా ఎంతో తృష్ణతో తపనతో జిజ్ఞాసతో ఈ హిందూ ధర్మమున ఏమి ఉన్నది అని ఆలోచన చేసి చదివి తెలుసుకొని ప్రభావితుడై తన జీవితములో ఈ ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అన్న మాటకు కట్టుబడి తన సేవలను లోకానికి నిష్పక్షపాతముగా అందించిన వ్యక్తి. ఆయన తన పుస్తకములో నెహ్రూ గారిని గురించి ఏమి చెప్తున్నారో చూడండి. ఇలింగిమిట్టం ఆల్సో డిక్లేర్డ్ ది హిపోక్రసీ ఆఫ్ నెహ్రూ వెన్ హీ రోట్ దట్ ది వెటరన్ కాంగ్రెస్ లీడర్స్ విత్ పండిట్ నెహ్రూ యాట్ ది టాప్ కంటిన్యూ టు షౌట్ ఫ్రమ్ ది హౌస్ టాప్స్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ టైమ్ about their new fad of pseudo-secularism. This was possibly the first usage of the term pseudo-secularism in the context of Indian politics. Mana Hindu deshapu rajakeeyamulalo ee pseudo-secularism ante kuhanalaukika vadamu annadi Ilingimittam gari dwarane deshamulo prachuritamainattu teliyavustu unnadi. Ayana naati నాయకులను నిశితముగా పరీక్షించిన పిదపనే తన అమూల్యమైన అభిప్రాయమును తెలియబరిచేవాడు అని అనుకుంటూ ఉంటారు ఆయనతో పరిచయం ఉన్నవారు. ఇక మరికొన్ని వివరాలను తెలుసుకుందాము. 1962 చైనా యుద్ధములో భయంకర ఓటమిని మన దేశము చవిచూచుటకు నెహ్రూ గారు, వారి అనుచరుడు అంతేవాసి మరియు నాటి రక్షణ శాఖ మంత్రి అయినటువంటి కృష్ణమీనన్ గారు కాదా అని ప్రతి ఒక్కరూ ఆనాడు అడిగేవారు. ఈనాటికి దేశము దరిద్ర రేఖ వద్ద కొట్టుమిట్టాడుట వారి ఆంతరంగిక అపారదర్శక విధానము వల్ల కాదా అండి. అపారదర్శకత అంటే అపారమైన దర్శకత్వము అని విడదీయవద్దండి. ఆ అంటే నా ప్లస్ పారదర్శకము, పారదర్శకత లేమి అని అర్థము. ఈ విషయములన్నింటినీ నేను అరవింద్ కుమార్ గారి రచనల నుండి సేకరించుట జరిగింది. స్వతంత్రము వచ్చి 70 సంవత్సరములు కావచ్చినవి. 1947 నాటి నుండి నేటి వరకు ఈ సనాతన ధర్మావలంబుల జననములు ఎంత శాతమో తగ్గినవి, అల్పసంఖ్యాకుల జననములు ఎంతో శాతము పెరిగినవి. ఈ విషయాన్ని గణానాంకములను పరిశీలించితే అర్థమవుతుంది. కానీ క్రైస్తవుల విషయంలో ఒక నిర్దిష్టమైనటువంటి గణనాంకములను మనము కనుగొనుట కష్టము. ఎందుకంటే ఎంతోమంది క్రిస్టియన్లు తమ స్వలాభాపేక్షకై హిందూ పేర్లలోనూ హిందూ మతమును తెలియబరుచుకుంటూ క్రైస్తవములో ఉంటారు. ఎందువలనంటే హిందూ మతములో మాత్రమే షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబులకు ప్రత్యేకమైనటువంటి రాయితీలు లేక హోదాలు ఉంటాయి. అదే క్రిస్టియన్ అన్న మాట పిలుపుకుంటే ఆ హోదాలు పోతాయి. కాబట్టి అవి పోకుండా ఇవి ఉండే విధముగా ప్రవర్తించుతూ ఉంటారు. కాబట్టి సరైనటువంటి గణనాంకములను మనము తెలుసుకోలేము. ఇక ముస్లిముల విషయమునకు వస్తే ఈ మాట గమనించండి. ఇన్ అబ్సల్యూట్ టర్మ్స్ ది నెంబర్ ఆఫ్ ముస్లిమ్స్ ఇంక్రీజ్డ్ 24.4% టు 17.18 crore ఫ్రమ్ 13.8 crore డ్యూరింగ్ ది పీరియడ్ 2001-2011. 13.8 నుండి 17.18కి పెరిగినారు అని తెలుపుతూ ఉంది. దీనికి ఒక ఉదాహరణ ఈ విధంగా చెప్పబడుతూ ఉంది ఎకనామిక్ టైమ్స్లో. ఇఫ్ యు ఆర్ ఇన్ యువర్ 40s టుడే, యువర్ పేరెంట్స్ లైక్లీ గ్రూ అప్ ఇన్ అన్ ఇండియా వేర్ 1 in 8 పీపుల్ వాజ్ ముస్లిం ఆర్ క్రిస్టియన్. యువర్ గ్రాండ్ చిల్డ్రన్ విల్ లివ్ in a country where that figure will be closer to 1 in 5. ఇది ఎకనామిక్ టైమ్స్ చెప్పినటువంటి మాట. మరి ఈ పరిస్థితిలో రాను రాను మన పరిస్థితి ఏమిటి అన్నది మనము ఊహించుకోగలగవచ్చు మనసు పెట్టి ఆలోచించితే.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
నమస్కారం అండి, నేను మీ ఎల్పి శ్రీరామ్. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
స్వరమాలిక అమెరికా నుండి వింటున్నారు. ఏ దేశం ఏగినా ఎందుకాలిగినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. ఏ చోట ఉన్నా భారతదేశ ఔన్నత్యాన్ని కొనియాడుతూ సృజనాత్మక సాహిత్యాన్ని, అనువాదాలు, సంగీతం, సినిమా, భక్తి, సైన్స్, హెల్త్ ఇలా ఎన్నో విషయాల్ని మీకు అందిస్తూ మీ అనుదిన జీవితాల్లో బంధమయ్యే మా స్వరం స్వరమాలిక. స్వరమాలిక కార్యక్రమాలు మీరు వింటున్నారు ప్రతి శనివారం, మంగళవారం మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు భారత కాలమాన ప్రకారం, అలాగే అమెరికా ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం. స్వరమాలిక కార్యక్రమాలను మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ద్వారా అందిస్తున్నాము. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి, అమెరికా నుండి.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్స్. వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి mindmedia.com వెబ్సైట్ కి తప్పక లాగిన్ అవ్వండి. ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హలో, దిస్ ఇస్ అమన్. యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మరి అల్పసంఖ్యాకులకు ఇచ్చే వసతులు వారి జనాభా పెరుగుదల కోసమా, మరి పేదరికము కోసము అనుకుంటే ఈ దేశమును, ఈ దేశ ధర్మమును, ఈ దేశపు మహనీయులను, వారి ఆవిష్కరణలను నమ్ముకొని ఉన్న వారిలో పేదలు లేరా? మరి ఈ ఓచ్చ లౌకికమా లేక మాయాలౌకికమా? తమ పుణ్యక్షేత్రములకు ఆ మతస్థులు పోవుటకు ఇప్పటి వరకు ముస్లిములకు మాత్రమే ప్రత్యేకత రాయితీలు ఉన్నాయి. మరి అత్యంత నిరుపేదలైన వైదిక ధర్మావలంబులకు, ఏ కేదార్నాథ్ బద్రీనాథ్ యాత్రలకు అటువంటి రాయితీలను ఇవ్వవచ్చు కదా? కుంభమేళాలకు పేదలను వారి ప్రాంతము నుండి పుష్కరములు జరుగు ప్రాంతమునకు ఉచితముగా బస్సులలో పంపే ఏర్పాట్లు చేయవచ్చు కదా? క్రైస్తవులకు వాటికన్ ముస్లింలకు మక్కా ఉన్నది కదా, మరి ఆ స్థలములకు హిందువుల ప్రవేశమును అనుమతిస్తారా? అటువంటప్పుడు తిరుమల కొండపై అన్య మతస్థులు ఏ విధంగా ప్రవేశించగలుగుతూ ఉన్నారు? కారణము నేను చెప్పగలను. ఆ పోయేవారి పూర్వులు ఈ భూమిపై జన్మించిన వారే. వారందరూ అప్పుడు వైదిక మతావలంబులే. ఈ వైదిక మతమును అవలంబించిన వారే, అది నా ఉద్దేశ్యము. అందువల్ల వారి సంతతిని పరమతస్థులు అని గుర్తించుట కష్టము. అబద్ధములు చెప్పి నమ్మించి వారు సులభముగా తిరుమలలో చేరనూవచ్చును, తలచినది చేయనూవచ్చును. ఇక ఈ దేశము సెక్యులర్ దేశము అని అంటారు. అది ఆ విధముగా ఒకరి చేత ఏదో విధముగా చేయబడినది కాని ప్రజలు అభిమతముతో, ప్రజల యొక్క అభిమతముతో కాదు. సహనానికి ప్రతీకలైన ఈ సనాతన ధర్మపరులు పోనీ పాపమని అనుకున్నారు, కానీ తమ శాప క్రిందికే నీళ్లు వస్తాయని ఊహించనే లేదు. ఈ విషయమును ఒక్కసారి చూడండి. కులము అన్న మాట ఉపయోగించుట నేటి కాలమున వేదికలెక్కి మాట్లాడే పెద్దలకు పెద్ద నేరమైపోయింది. అది అలౌకికమైన మాట అయిపోయినది. దీనికన్నా ముందు ఈ విషయము క్రైస్తవ ఇస్లాం మతములందు అసలు ఉన్నదా లేదా అన్నది చూద్దాం. అంటే ఎవరు చెప్పినా హిందూ మతములో ఉండే కులము అన్న వ్యవస్థ చెడ్డది, కులమును కూలగొట్టవలను అని మాత్రమే మాట్లాడతారే. మరి క్రైస్తవ ఇస్లాం మతములందు ఇట్లాంటివి ఉన్నవా లేవా అన్నది కూడా ఒకసారి చూడవలను కదా. నేను గూగుల్ సెర్చ్లో చదివి తెలుసుకున్న మేరకు క్రైస్తవములో 30,000 మించిన వర్గములున్నవి. నిర్ధారిత సంఖ్య మనకు అవసరము లేదు, కానీ వారిలోని విభాగములు మాత్రము ఇంతకన్నా కొంచెము ఎక్కువే ఉంటాయి. వీరిలో చాలా వర్గములు ఒక వర్గము వేరొక వర్గములో వారిని పెళ్లి చేసుకొనరు. ఒక కేథలిక్ అమ్మాయి ఉదంతము మీకు తెలియపరుస్తాను. ఒక కేథలిక్ అమ్మాయి సైరో మలబార్ చర్చ్ కేరళ ఇండియా, ఒక మాలంకార ఆర్థడాక్స్ చర్చ్ అబ్బాయిని ప్రేమించింది. రెండు కుటుంబముల మధ్య చర్చల తరువాత ఇరువర్గాలు పెళ్లికి ఒప్పుకునట జరిగింది. ఇక్కడ అమ్మాయికి సంబంధించిన కేథలిక్ చర్చ్ వారు దీనికి ఒప్పుకోలేదు. వారు ఏమన్నారు అన్నది ఆ అమ్మాయి మాటలలోనే వినండి. ది కేథలిక్ చర్చ్ మై ప్యారిష్ ఇంటర్వీన్స్ అండ్ సేస్ వీ విల్ నాట్ అలౌ దిస్ యాజ్ ఇన్ దే కెనాట్ అలౌ దేర్ షీప్ టు బి స్టోలన్ బై అదర్ చర్చెస్. మరి మిగతా 30,000 పైచులకు చర్చిల మాట ఏమిటి? మరి వీరిలో షీప్ స్టీలింగ్కు ఒప్పుకునేవెన్ని, ఒప్పుకొననివెన్ని? ఇక ఇస్లాం విషయమునకు వస్తే అక్కడి పరిస్థితులు ఒక్కసారి చూడండి. ఇది కూడా నేను గూగుల్ సౌజన్యముతో సేకరించినదే. ది ఫ్యాక్ట్ దట్ ది అష్రఫ్ బిలాంగ్ టు ది డామినెంట్ పొలిటికల్ ఎలైట్స్ వైల్ ది బల్క్ ఆఫ్ ది అజలఫ్ రిమైన్డ్ అసోసియేటెడ్ విత్ ఎన్సిస్ట్రల్ ప్రొఫెషన్స్ యాజ్ ఆర్టిజాన్స్ అండ్ పీజాంట్స్ హూ వర్ లుక్డ్ డౌన్ అపాన్ యాజ్ ఇన్ఫీరియర్ అండ్ డీమీనింగ్. మరి ఈ విషయాన్ని ఇస్లాములో ఉన్నది అన్నది ఎంతమంది గమనించినారు, ఎంతమందికి తెలుసు, ఎంతమంది ఆలోచించినారు, ఎంతమంది అడుగుతున్నారు అన్నది ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇక్కడ ఇంకొక మాట మనవి చేసుకుంటాను. ఈ అజలఫ్ అన్న వర్గములో ఏమని చెప్పబడుతూ ఉంది? వారు తమ పూర్వీకుల పనులను కొనసాగించుతూ వస్తూ ఉన్నారు అని చెప్పబడింది. మరి మన ధర్మములో కూడా మన వాళ్ళు ఇప్పుడు కొంత తగ్గింది, కానీ ఇంకా తమ కులవృత్తి చేస్తూనే ఉన్నారు కదా. మన పూర్వులే చెప్పినారు, కులవృత్తికి సాటి లేదు గువ్వల చెన్న అని. మరి కులవృత్తి చేసుకునట వాళ్ళు తప్పుగా భావించినప్పుడు మనము తప్పుగా భావించి కులమనే మాటే రాకూడదు అని చెబుతూ ఉన్నామే, ఇది ఎంతవరకు సమంజసము అన్న ఆలోచన ఒక్కసారి అయినా చేసినామా? ఎద్దు ఈనింది అంటే గాట కట్టివేయి అన్నట్లు కాదా మనం చేస్తూ ఉండే పని? ఇందులో నిజమునకు ఎటువంటి తప్పు లేదు. ఎవరి వరకు వారు పరిమితమై ఉన్నా కూడా ఒకరితో ఒకరు ఎంతో స్నేహముతో, ఎంతో అనుబంధముతో, ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో, అనురాగముతో కలిసిమెలిసి ఉన్నప్పుడు ఇక ఎవరికి వారు వాళ్ల మనసుకు తోచిన మంచిని పాటించటంలో తప్పేమున్నది? ఈ విషయం మాత్రము దయతో ఒక్కసారి ఆలోచన చేసి మళ్ళీ మీ అభిప్రాయమును పునఃపరిశీలించుకొని ఒక నిర్ణయమునకు రండి. ఇది నా అభ్యర్థన. నేను ఇవన్నీ ఎందుకు చెబుతూ ఉన్నానంటే మన పూర్వులు ఈ పద్ధతులను అవలంబించి మన యొక్క ప్రగతికి ఎంతో గొప్ప బాట వేసినారు. ఈరోజు ప్రపంచంలోని ప్రముఖులందరూ మన దేశమును, మన దేశమునందలి పూర్వజులను, మన యొక్క విజ్ఞాన శాస్త్రమును 1000 పొగడుతూ ఉన్నారు. దానిని కూడా ఒక్కసారి మనసులో ఉంచుకుని మరీ ఆలోచన చేయండి. అటువంటి మహనీయులు వేసిన బాటను కాలద్రోసి మనము మనకు తోచినదే మంచి అనుకుంటూ ఈ విధముగా ప్రవర్తించుట ఎంతవరకు మనకు న్యాయము, సమంజసము? కావున ఏవైతే 1-2 వేల సంవత్సరములకు ముందు లేవో అవి ఆవిర్భవించిన తరువాత ఎంతో నాగరికులైన వారు కూడా
ఈ నాగరికులు అన్న మాటను వారి విషయంలో ఎందుకు ఉపయోగించినాను అంటే, అటు వారు ఇటు మనము కూడా పాశ్చాత్యులు ఎంతో నాగరికులు అని ఒక తప్పుడు ఆలోచనను మనసులో కలిగి ఉన్నాము కదా. అందువల్ల అందరికీ అర్థమయ్యే రీతిలో వారు నాగరికులు అన్న మాట ఉపయోగించినాను. వారి నాగరికత ఎంత ఉన్నా మనం కొన్ని వేల లేక లక్షల సంవత్సరముల నుండి దేనినైతే పాటించుతూ ఉన్నామో వాళ్లు కూడా ప్రచ్ఛన్నంగా దానినే పాటించుతూ ఆ విషయమును పైకి రానివ్వక మనలను మభ్యపెడుతూ ప్రక్కదారి పట్టించుతూ ఉన్నారు అన్నది మనకు అర్థము కావటం లేదా? ఇదంతా కుహనాలౌకికము లేక సూడో సెక్యులరిజము కాదా? ఎన్నెన్ని మారువేషాలలో మన మధ్యన ఈ సూడో సెక్యులరిజం ఉందో చెబితే మాటలతో తీరదు. మరి వారు కూడా ఈ విధమైనటువంటి కుల వ్యత్యాసమును పాటించుతూ ఉన్నట్లు మనకు తెలియటలేదా? ఈ విషయమును మనము తెలుసుకోవలనని కాని తెలుసుకున్న తరువాత ఎత్తి చూపవలనని కాని అనుకునటం లేదు. ఎందుకంటే మనకెందుకులే, ఏది జరిగితే అదే జరుగుతుంది అన్న మన ఉదాసీనతే దీనికి కారణం. రేపు అంతా అయిపోయిన తర్వాత అయ్యో పోయిందే అనుకుంటే కేవలము చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట మాత్రమే అవుతుంది. మరి ఈ మతాలలో లౌకికత ఎంత మాత్రము ఉంది? వీరి చర్చిలకు మసీదులకు డబ్బు వరదలాగా ప్రవహిస్తూ ఉంటుంది. మరి ప్రభుత్వమునకు ఈ నిధులపై నియంత్రణ ఉన్నదా? మరి మన ధర్మంపైనే ఎందుకు? ఇది ఏ విధమైనటువంటి లౌకిక వాదం? ఇక మన ధర్మములోని కులము అన్న విషయముల గురించి కాస్త క్లుప్తముగా తెలుపుతాను. జన బాహుళ్యములో విరివిగా ఈ కుల ప్రస్తాపన ఎక్కువగా వస్తూ ఉంటుంది. అసలు భగవద్గీతలోనే కృష్ణ పరమాత్ముడు చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారం అపి మాం విద్ధి అకర్తారం అవ్యయం, నాలుగు వర్ణాల సముదాయం గుణకర్మల విభాగాన్ని అనుసరించి నా చేత సృష్టింపబడినవి, ఈ రకమైన సృష్టికి రచనకు కర్తను నేనే, అయినప్పటికీ నాశరహితమైన నన్ను అకర్తగాని నీవు తెలుసుకో అని చెప్తున్నాడు ఆయన. మరి ఇంత విశదముగా వివరముగా విపులముగా చెప్పినా కూడా కృష్ణ పరమాత్ముని దేవునిగా మనము కొలుస్తూ ఉన్నా కూడా ఇవి ఆయన ఏర్పరిచినవే అని తెలిసి కూడా మనము ఆచరించుటకు ఎందుకు వెనుకాడుతున్నామో నాకు అర్థం కాదు. ఒక మహనీయుడు ఈ విధముగా ఒకసారి టీవీలో చెబుతూ ఉంటే నేను వినుట జరిగింది. ఆయన ఎంతసేపు చెప్పినా అంబేద్కర్ను గురించి మాట్లాడతాడు లేక హరిజనుల ఇండ్లకు అగ్రవర్ణస్థులు వెళ్ళి భోజనం చేయటం గురించి మాట్లాడతాడు. ఈ విషయముల గురించి నేను విశదముగా విపులముగా రాబోవు నా ప్రసంగములు తెలియపరుచుకుంటాను. ఇక ఇక్కడ గుణకర్మల చేతనే పై నాలుగు వర్ణములలోని ఏదో ఒక వర్ణములో మానవుడు పుట్టుట జరుగుతూ ఉంది అన్నది నిశ్చయము కదా. ఇది దేవుని మాట, మనది కాదు. మరి ఇది దేనిని అనుసరించి జరుగుతూ ఉంది? గుణకర్మ విభాగశః, వారి వారి గుణకర్మలను అనుసరించి ఈ విభాగం జరుగుతూ ఉందని పరమాత్ముడే చెబుతూ ఉన్నాడు. చాలామంది పుట్టినంత మాత్రాన ఎవడు బ్రాహ్మణుడైపోడు అంటూ ఉంటారు. ఇది ఎట్లు సమంజసము? ఒక వ్యక్తి యొక్క పుట్టుక పూర్వజన్మ కర్మ ఫలములను అనుసరించి జరుగుతుంది కాని వేరే విధముగా కాదు. ఈ మాట పరమాత్ముడే చెబుతూ ఉన్నాడు. మరి ఏ వర్ణములో పుట్టినవారు ఆ వర్ణస్థులు ఎట్లు కాకుండా పోతారు? కానీ వారు ఈ జన్మలో తమ కర్మ విధి విధాన రహితముగా చేస్తే మరు జన్మలో ఏ పేడ పురుగుగానైనా కూడా పుట్టవచ్చు. ఈ జన్మలో శూద్రునిగా పుట్టిన వ్యక్తి తన విధి విధానమును పాటించుతూ పరమేశ్వరారాధన చేస్తే ఈ జన్మలోనే బ్రహ్మత్వమును పొందవచ్చు. మాత అమృతానందమయీ, నామదేవ, భక్త కుంభార్, భక్త నందనార్, సత్య సాయిబాబా మొదలైన వారెందరో బ్రాహ్మణత్వమును పొంది ప్రపంచము చేత ఆరాధింపబడుటలేదా? నేను ఇంతకు ముందు మీకు తెలిపిన విషయాన్ని గురించి కొంత విస్తారముగా మనవి చేసుకుంటాను. ఒక ఆచార్యుడు, ప్రొఫెసర్, కొన్ని వేదికలు ముఖ్యముగా బ్రాహ్మణులపైన ఈ ప్రశ్నలు ఎక్కువగా సంధిస్తూ ఉంటారు. ఈ బ్రాహ్మలు హరిజనుల ఇళ్లలో భోంచేస్తారా అని. నేటి కాలానుగుణముగా బ్రాహ్మణులు హోటళ్లలో భోజనము చేస్తూనే ఉన్నారు. శాఖాహార మాంసాహార సంయుక్త భోజనశాలలో కూడా వాళ్ళు భోజనం చేయుట తటస్థించుతూ ఉంది. పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్లో పనిచేసేవారు తమ తమ క్యాంటీనుకు పోతే కేవలము శాఖాహారమే దొరుకుతూ ఉందా? అక్కడ రెండు కలిసే ఉంటాయి. ఎవరి పాటికి వాళ్ళు కూర్చుని తింటూ ఉంటారు. మరి తప్పదు కదా, పొట్ట కూటికి మిగతా వాళ్ళు ఉద్యోగమునకు పోయినట్టే వారు పోతూ ఉన్నారు కదా. మరి తిండి లేకపోతే వాళ్ళు ఏమి తింటారు? అందువల్లనే వాళ్లకు ఆనాడు నిర్ధారింపబడినా కూడా ఈనాటి పరిస్థితులకు అది అనుకూలముగా లేదు కావున దానిని తప్పించి నలుగురితో పాటి నారాయణ అంటూ తింటూనే ఉన్నారు. అసలు నేను ఇందుకు గాను ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. ఇది చాలా కాలం క్రిందటి మాట. తన కర్మను నమ్మిన ఒక చర్మకారుడు తన కొడుకును బీటెక్ చదివించినాడు. భార్యతో కూడా తానుండేది ఒక గుడిసెలోనే. కొడుకు యుఎస్ వెళ్లి ఒక విదేశీ యువతినే తల్లిదండ్రులను తలపోయకనే కట్టుకొని అక్కడే ఉండిపోయినాడు. భార్య బలవంతముపై ఒకసారి తల్లిదండ్రుల చూడ తన ఊరికి వచ్చినాడు ఆ అబ్బాయి. అమ్మ అన్నము తినండి అని ఆప్యాయంగా అడిగితే వద్దు, మేము హోటల్లో తింటామని చెప్పినాడు. ఇది ఆ తండ్రి నాతో చెప్పిన మాట ఎంతో బాధపడుతూ. మరి అతను బయట హోటలుకు పోయి తింటాము అని ఎందుకన్నట్లు? తాను పుట్టినది, పెరిగినది, తిన్నది ఆ ఇంటిలోనే కదా, ఆ తల్లిదండ్రులు అదే ఇంటిలోనే కదా ఉన్నారు, ఆ తల్లే కదా ఆనాడు అన్నము పెట్టినది. మరి ఈనాడు ఆ అన్నము ఆ అబ్బాయికి ఎందుకు గిట్టకుండా పోయినది? ఈ విషయాలను గురించి ఒక్కసారి ఆలోచిద్దాము. అతను విదేశములకు పోయి విదేశీ యువతిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన గొప్ప సంస్కారవంతుడైనాడు అని తాను బహుశా అనుకుని ఉంటాడు. అందువల్ల కన్నతల్లి ఆప్యాయతను కూడా కాదని చెప్పి హోటలుకు పోయి మేము తింటాము అని చెప్పినాడు. మరి తన వాళ్లే ఆ విధంగా ఉన్నారే, పరాయి వాళ్ళు వచ్చి తినండి అని ఈ ప్రొఫెసర్ గారు చెప్పుట ఎంతవరకు సమంజసము? ఇక అసలు విషయానికి వస్తే ఎవరైనా కూడా వెళ్ళి ఎవరి ఇంట్లోనైనా తినవచ్చు. వారు నిమ్నవర్గము కానీ లేదు పైవర్గము కానీ ఏదైనా కూడా దాంట్లో ఇబ్బంది లేదు. కానీ వంట చేసే విధానము కానీ ఇంటి పరిస్థితి కానీ ఇంటిలో వస్తువులను ఉంచే రీతి, తీరు, తెన్ను ఒక విధమైనటువంటి పద్ధతికి అలవాటు పడటం చేత రెండు వర్గముల వారును ఈ బ్రాహ్మణుడు తన ఇంటి పరిస్థితిని ఊహించుకొని ఎక్కడైనా భోజనం చేయగలుగుతాడు కానీ దానికి పూర్తి భిన్నమైపోతే తినగలుగుతాడా? మరి అతను అదే నిమ్నవర్గపు వ్యక్తి తన ప్రక్కన కూర్చొని తింటూ ఉన్న హోటల్లో తింటూ ఉన్నాడు కదా, అది తినటం కాదా? సామూహిక భోజనాలు అన్న పేరుతో గాంధీ మిగతా అందరితో కలిసి హరిజనులతో కలిసి భోజనం చేయలేదా? ఇవన్నీ కూడా ఆలోచించవలసిన విషయములు కదా. ఇవేవీ లేకుండా ఎంతసేపు ఇక్కడ తింటారా, అక్కడ తింటారా, వాళ్ళకెందుకు మంత్రములు నేర్పరు ఇట్లాంటి మాటలేనా? ఇవి తప్ప వేరే ఏమి మనం ఉద్దేశ ప్రగతికి పాటు పాడవలసినది లేదా? కొంచెము మనసు పెట్టి ఆలోచన చేయండి. మన ఉదాసీనత ఎంతటి విఘాతమునకైనా దారితీయవచ్చు. పరిస్థితి చేయి జారకముందే మనం చక్కదిద్దుకునుట మంచిది. ఛత్రపతి శివాజీ కుమారునితో పాటు ఆ బాలుని ఎంగిలి తిని ఔరంగజేబు బారి నుండి ఆ బాలుని ప్రాణములు రక్షించిన వాడు బ్రాహ్మణుడు. ఇది చరిత్ర చెప్పిన వాస్తవం. మరి ఈ ఉదాహరణలు ఏ విధమైన లౌకిక వాదమును బలపరుస్తూ ఉన్నాయి? లోక రక్షణకు కావలసినది ఆప్యాయత, అనురాగము, ఐకమత్యము అంతేకాని అన్నము తినుట కాదు. ఇక అన్యవర్ణస్థులను పౌరోహితులుగా మార్చుట, ఆంగ్లేయుల ఆగమనముతో అన్ని తలక్రిందులగినాయి. కాని అంతకుమునకు బ్రాహ్మణులు తమ వృత్తిని నియమనిష్ఠలతో చేసేవారు. వేదాధ్యయనము, నియమనిష్ఠల పాలనము, మంత్రోచ్చారణ సులభమైన పనులు కావు. వారికి నియమము ఎంత ముఖ్యమో సంఘశ్రేయస్సు అంతకన్నా ముఖ్యము. ఇక ఖ్యాతికి కులముతో సంబంధము లేదు. నిజానికి బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేవాడ్కర్ అన్నది అంబేద్కర్ యొక్క అసలు పేరు. ఆయనను చేరదీసి తన ఇంటి పేరు ఇచ్చిన వాడు మహదేవ్ అంబేద్కర్ బ్రాహ్మణుడు. ఆయన చదువుకు సాయపడినది అప్పటి బరోడా మహారాజైన సాయజీరావు గైక్వాడ్. ఈ విషయాల ప్రస్తావన ఈ కుహనా లౌకికవాదులు ఎప్పుడూ తెలియజేయరు కదా. మరి వీరు ఉన్నత వర్ణస్థులు కారా? అంబేద్కరు నిమ్న వర్ణస్థుడు అని వారికి తెలియదా? ఇక్కడ మనకు అర్థమగుట లేదా అభిమానమునకు అంతస్తులు లేవు అన్నది. ఈరోజు ఏ అంబేద్కర్ను ప్రతి మాటకు ఉపయోగించుకుంటూ ఉన్నారో, మరి వారు అంబేద్కర్ అవలంబించిన బౌద్ధ మతమును ఎందుకు అవలంబించటలేదు? ఇవన్నీ మన ఊహలకు జవాబులందని ప్రశ్నలు. కేవలం ఈ కాలంలో కావలసినది తాము, తమ స్వార్థము, దానికి ఎవరినైనా ఉపయోగించుకునటమే అట్టి వారికి తెలిసినది. ఈనాటి నా ప్రసంగమును ఇక్కడ ముగించి తిరిగి మిమ్ము ఈ విషయముపైనే నా ఉపన్యాసము కొనసాగించుతూ కలుసుకోబోతున్నాను. శుభం భూయాత్.
ఇప్పటి వరకు మీరు విన్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం.
హాయ్, నేను మీ కౌశల్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.